విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
ఇంకా ఒకటి కాదులే, అమ్మగారానివన్నీ అమ్మాను, ఇంత డబ్బు సంపాదించాను. నా అత్యాపి శాంతి మాపన్న మమ తృష్ణ అతి దుస్సహ మేరుతుల్య సువర్ణాని హ్యసంఖ్యాతాని వాంఛతి. ఇంత సంపాదించాను కదా, అయినా నా మనస్సుకి శాంతి లేదే, ఇంకా కోరిక పెరిగిపోతుంది. మేరు పర్వతం అంత బంగారం సంపాదించాలనే కోరిక నాకు ఇంకా ఉంది లోపల. ఈ కోట్లు లెక్క పెట్టలేకపోతున్నానా, చేతులు నొప్పిడుతున్నాయా, అసలు వీటిని పార్సల్ చేయడం సీల్ వేయడమే పెద్ద యాతనగా ఉందా, ఈ డబ్బు ఏమి నేనేం చేసుకుంటాను, ముసల్తనం వస్తుంటే ఓ పక్కన, అయినా ఇంకా కోరిక పోలా. మేరు పర్వతం ఎంత ఉందో అంత బంగారపు రాసి నా ఇంట్లో ఉండాలని కోరిక నాకు పోలా. ఎక్కడ మేరు పర్వతం, మేరు పర్వతం అంత విశాలమైన బంగారం అంటే అది మాటలు కాదు, అంత డబ్బు సంపాదించాలని కోరిక. ఒకవేళ రేపు పొద్దున అదిని సంపాదించినా ఈ మొత్తం భారతదేశం అంతా బంగారం అయిపోయి మిగతా జనం అంతా చచ్చిపోయి వీళ్ళే బంగారం అయిపోతే ఈ డబ్బు అంతా నా ఇంట్లో ఉండాలని కోరిక నాకు పోదు. ఇది ఆశ్చర్యం. అప్పుడు ఆయనకి లోపల విచిత్రం అనిపించింది, నాటి ఈ డబ్బు, ఈ వాంఛ, ఈ తుచ్చం, ఈ విచిత్రం ఎంత విచిత్రం. అహోమన్యే మహాకష్టం సమస్త క్లేశ సాధనం సర్వాన్ కామానవాప్నోతి పునరజ్ఞచ్చకాంక్షతి. అహో ఎంత కష్టం, సమస్త దుఃఖాలకి ఒకటే కారణం, మనుష్యుడు ఇంకా 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 కోరికలను పెంచుకోవడమే. మొదట చిన్న కోరిక, ఇల్లు లేనప్పుడు ఇల్లు కావాలంటాడు, అది వచ్చిన తర్వాత ఈ ఇల్లు సరిపోదనుకుంటాడు, ఆ తర్వాత లాలా పెరుగుతూ 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 తెలుగుదేశం కావాలనుకుంటాడు, తెలుగుదేశం చేతిలోకి వచ్చాక భారతదేశం అంటాడు, భారతదేశం వచ్చాక ప్రపంచం పార్టీ అంటాడు, ప్రపంచం చేతిలోకి వచ్చాక స్వర్గలోకం పార్టీ అంటాడు, తర్వాత పాతాళం వెలసి మొత్తం 7-7 14 లోకాలు చేతికి వచ్చినా కూడా ఇంకెక్కడో వెలితి, ఏదో తేడా వచ్చింది అనిపిస్తుంది. ఇంత ఆశ, ఈ ఆకాంక్ష, కోరికలు తీరే కొద్దీ పెరుగుతూనే ఉంది. ఈ డబ్బుతో నేను తీర్చుకోవడానికి ఏం కోరికలు తీర్చుకోవడానికి ఈ వయసులో నా మొహం తిరగవలసిన అని తిరిగానే. చీర్యంతి చీర్యంతి కేశా దంతా చీర్యంతి చీర్యత చక్షస్రోత్రే చ చీర్యంతే తృష్ణైకా తరుణాయతే. జుట్టు నానాటికి తెల్ల తెల్లబడి ముగ్గుపుట్టయిపోయింది. తర్వాత పళ్ళు ఒకదాని తర్వాత ఒకటి మెల్లి మెల్లిగా ఓడిపోతున్నాయి. ఆ తర్వాత కళ్ళు కూడా ఏం విని కనపట్టల్లా, దూరం నుంచి చూస్తే వచ్చేది నా భార్య వదిలియడం లేదు, కోడలు వదిలియడం లేదు, లేకపోతే ఇంకెవరో వదిలియడం లా, ఏమంటే ఏం ప్రమాదమో తెలియదు. ఆ మధ్యని తెలియక ఎవరినో ఏమేమి గబుక్కుని చేయిస్తే లాక్ కోపం మీద కొట్టినంత పని అయింది. తీరా చూస్తే ఎవరో పక్కింటి వాళ్ళ పిల్లట. ఈ రకంగా కళ్ళు మారిపోతున్నాయి పరిస్థితి. ఆ చీర కూడా ఎరుపు చీరో పచ్చ చీరో తెలియని స్థితిలో పడింది కళ్ళు. శ్రోత్రేచ ఇక చెవులు ఉన్నాయి, అసలు ఏం వింటున్నాయో అర్థం కావడంలా. రెండు నాలుగు అంటే అర్థం కాదు, ఇదో ఇబ్బంది. ఇంక వ్యాపారం చెయ్యడానికి కావలసిన విరికిడి శక్తి తగ్గిపోతుంది. అయినా తృష్ణయిక తరుణాయతే, ఆశ మాత్రం యౌవనంతో ఉందట. ఆశకు మాత్రం ముసల్తనం లేదు, ఇంకేదో సంపాదించాలి, ఇంకేదో చెయ్యాలనే ఆశ మాత్రం పోవడంలా. ఆశకు మాత్రం వార్ధక్యం లేదు, ఆశకు మాత్రం యౌవనమే. మమేంద్రియాణి సర్వాణి మందభావం వ్రజంతి చ ఫలం హతం చ జరస తృష్ణా తరుణతాంగత కష్టాశా వర్తతే యస్య సవిద్వానత పండితః సుశాంతోపి ప్రమన్యుస్సాత్ ధీమానప్యతి మూఢధీహి. ఆయన అనుకుంటున్నాడు ఇంద్రియాలన్నీ పాడైపోయి ముక్కులు వాసన చూసే శక్తి తగ్గిపోయింది, ఆకలి తగ్గిపోయింది, జీర్ణశక్తి నశించిపోయింది, నడవడానికి పూర్వంలో ఓపిక లేదు. తర్వాత రాను శరీరంలో శక్తి పోయి నీరసం నిద్ర ఆవలింతలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. చిత్రం అయినా కోరికలు తగ్గడం లేదు, తృష్ణ మాత్రం నిత్య నూతనంగా ఉంటుంది. ఎంత కష్టం ఈ ఆశ, ఆశాపాశం మహా అపవిత్రం, చాలా పొడవైనది, ఇది తెగదు. మామూలు తాడు తెంపడానికి గొడ్డలు పెరుకొస్తుంది, కానీ ఆశ అనే తాడుని తెంపడానికి ఏ గొడ్డలు కావాలో కదా. విధ్వంసుణ్ణి, పరమ ధీరుణ్ణి, మూర్ఖుణ్ణి, ఎటువంటి వాడినైనా సరే పట్టి 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 పీడించేసేది ఈ ఒక్క ఆశ. ఈ ఒక్క ఆశ వల్లే మూర్ఖుడైపోతున్నాడు, ఆశ వల్లే జీవిస్తున్నాడు, ఆశ వల్లే కదా బంధింపబడి ఉన్నది ఈ లోకం. ఆశయా బధ్యతే లోక, లోకం అంతా ఆశ చేత బంధింపబడి ఉంది. ఆశ పురుషుణ్ణి వినష్టపరుస్తోంది, నాశనం చేసేస్తున్నది. అజేయమైన శత్రువు ఎవరు అంటే బయటి శత్రువులు జయించవచ్చు కత్తితో పొడిచి, ఈ ఆశ అనే శత్రువుని ఎవడు జయించలేడే. బుద్ధిమంతుడు ఈ ఆశని శాశ్వతంగా జయించాలని ప్రయత్నం చెయ్యారు. ఎప్పటికైనా నా మనస్సులో ఉండే ఈ ఆశని నేను కళ్యాణం కోరుకుంటే మోక్షం పొందాలనే కోరిక కనుక కలిగినటువంటి వాడైతే జయించాలి ఎప్పటికైనా, లేకపోతే ఇక నా జీవితం వ్యర్థమైపోతుంది. ఈ ఆశ ఉన్నదే ఇది ఎటువంటిది, బలం తేజ యశశ్చైవ విద్యాం మానంచ వృద్ధతాం తథైవ సత్కులే జన్మ ఆశాహంతి అతివేగతః. ఆశ మహావేగంగా బలం, తేజస్సు, యశస్సు, కీర్తి, విద్య, గర్వం, వార్ధక్యం ఇవన్నిటిని వరసపెట్టి అన్నిటిని నాశనం చేస్తుంది. చివరికి ఆశ మనిషి ప్రాణం తీసేస్తుంది, ఆశ దేనినైనా నాశనం చేస్తుంది. మంచి వంశాచారాన్ని కూడా భ్రష్ట పట్టిస్తుంది. ఆశ బంధనంలో పడిన మనిషి బయటికి రాలేడు. మామూలు జైల్లోకి వెడితే 7 ఏళ్లకో 14 ఏళ్లకో బయటకు వస్తాడు, లేదా బెయిల్ వచ్చి బయట పడతాడు. ఈ ఆశ అనే జైల్లో పడిన వాడికి నో బెయిల్, ఎవడు అసలు ఈ ఫారం ఇవ్వలేడు. అటువంటిది ఎక్కడెక్కడైనా దానం తీసుకుంటాడు, చండాలుడితో స్నేహం చేస్తాడు, చివరికి మర పరమనీచుడైపోతాడు. మనుష్యుడు ఆశ చేత అభిభూతుడవుతాడు, మహామోహంలో పడతాడు. చివరికి తెలియకుండానే జీర్ణమైపోయిన శరీరంతో నాశనం అవుతాడు, మళ్ళీ జన్మిస్తాడు, మళ్ళీ ఆశ, మళ్ళీ పాశం, మళ్ళీ మామూలు. ఇలా అయిపోతూ ఉంటే ఇక ఎప్పటికి మోక్షం, ఎప్పటికి దీనివల్ల శాంతి, ఎప్పటికి నా జీవితంలో విముక్తి? ఇప్పుడైనా నేను ఇంతకాలం అయిపోయింది, ఈ కోట్లు 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 బంగారు రాశి అంతా సంపాదించేశాను, ఇప్పుడిక నేను మేల్కోవాలి. నా పుణ్యం వల్ల ఆ పౌరాణికుడు మా ఊరు అడుగు పెట్టాడు. మా ఊరి ఆలయంలో ప్రజలందరికీ పురాణం వినిపిస్తూ ఉంటే అనుకోకుండా ఒకరోజు వెళ్ళి ఒక్క శ్లోకం వింటేనే ఇంత వాడిని మార్పు వచ్చింది నాలో. నిత్యం వినుంటే ఇంకెంత అదృష్టవంతుడు అయ్యేవాడిని, అదృష్టం ఎప్పటికైనా విన్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఇత పరం యతిష్యామి పరలోకార్థమాదరాత్ ఏవం నిశ్చిత్య విప్రేంద్ర ధర్మ మార్గరతో భవత్. అందుకేటండి తల్లి రుణం తండ్రి రుణం ఎలాగో తీర్చుకోలేరు, ఆ ఇద్దరి రుణం ఎంతో అంతకంటే గొప్ప రుణమట. ఇలా బోధలు చేసే సద్గురువు యొక్క రుణం తీర్చుకోలేమట. కొన్ని వేల సంస్కారాలన్నీ ఒక్క బోధల ద్వారా పటాపంచలు చేసేస్తాట. చిన్నప్పటి నుంచి పాఠం చెప్పేటటువంటి ఏ గురువు చేయలేని మార్పు ఒక్క శాస్త్రవేత్త పౌరాణికుడు ఒక్క శ్లోకం ద్వారా ఒక్క అక్షరం ద్వారా మారుస్తాడు. అటువంటి మహానుభావుడు రుణం ఎలా తీర్చుకోగలను? ఒక్క శ్లోకంతో నా మనస్సు నాకట్టాడు. ఇప్పుడైనా నేను పరలోకం పొందడానికి తగిన మార్గం చేస్తాను, మోక్షం పొందడానికి తగిన ప్రయత్నం చేస్తాను అని మనస్సులో బాగా ఆలోచించుకున్నాడు ఆయన. వెంటనే ఏం చేశాట, ఆ మొత్తం బస్తాలు బస్తాలు లెక్క పెట్టాట, వాటిని రెండు పార్ట్లు చేశాట బస్తాలని మధ్యలోకి. ఈ రెండు భాగాలు చేసేసాడు ధనం మొత్తం. ఆ రెండు భాగాల్లో ఒక భాగమేమో తాను తీసేసుకున్నట్ట, మిగతా భాగాన్ని శేషంచ భాగద్వితయం పుత్రయోర్భయోర్ధదో. కొడుకులు ఇద్దరిని పిలిచాడు, యజ్ఞమాలి సుమాలి అనే కొడుకులు వాళ్ళు. ఆ కొడుకులు ఇద్దరిని పిలిచి నేను సంపాదించిన మొత్తం బంగారం రెండు భాగాలు చేశా, ఒక వంతు నాది సంపాదించాను గనక, ఆ మిగతా భాగం ఉందే హాఫ్ దాన్ని మళ్ళీ రెండు భాగాలు చేస్తున్నాను, మీ ఇద్దరికి చెరిసగం ఇచ్చాను. ఈ ఒక్క భాగం కూర్చోబెట్టి ఖర్చు పెట్టే తెమలదు, మీ అంతటా మీరు ఊరికే తీసుకెళ్లి బస్తాలు గుమ్మరించి అమ్మేస్తే తప్ప, అంత ఐశ్వర్యం మీకు ఇచ్చాను. నాయనలారా నేనేం చేశాను మీకు తెలుసు, ఎంతో కొంత పోని పూర్తిగా మీకు తెలియకపోయినా నా భార్యకు తెలుసు, ఆవిడ కూడా పోని నన్ను పట్టించుకోకపోయినా నా మనస్సుకు తెలుసు ఇది ఎలా సంపాదించాను. అయినా పుత్రులకి తండ్రి ఏమి ఇవ్వకుండా వెళ్ళకూడదనే శాస్త్రం ఉన్నది, ఏదో ఒకటి ఇవ్వాలి. పండితుడు పాండిత్యం ఇవ్వాలి, లేనివాడు డబ్బైనా ఇవ్వాలి. ఆ శాశ్వత ప్రాతిపదిక మీద జీవించడానికి మార్గం కల్పించాలి, ఎఫ్డి వెయ్యాలి. అలాంటి ఎఫ్డి ఇది మీకు ఇద్దరికి అనుకోండి. ఈ డబ్బు తగలబెట్టారా? ఆ తగలబెట్టే అధికారం మీకు లేదు. తగలబెడితే మీరు తల్లిదండ్రులకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఈ కలియుగంలో ఉన్నారు తండ్రి గారు వీడు శాశ్వతంగా బతకడానికి ఏదో 2 లక్షలు 2.5 వేస్తే దిక్కువాలి, ఇది ఎలా తగలేద్దామని చూస్తారు వాళ్ళు. అది శాస్త్ర విరుద్ధం. తండ్రి ఏం చెబితే నడుచుకోవాలి. కాబట్టి నాయన ఈ డబ్బుని రెండు భాగాలు చేసి మీకు ఇచ్చాను, దీన్ని జాగ్రత్తగా వృద్ధి చేసుకోండి, దీంతో ధర్మ కార్యాలు చేయండి. నేనేం చేశానో ఇప్పుడు మీకు చెప్పలేను గాని మీరైనా ఈ ధనాన్ని సద్వినియోగం చేసుకోండి, ఇక మీ గురించి నేను ఆలోచించను, మీకు నాకు ఈనాటితో సంబంధం తీరిపోయింది, రుణానుబంధ రూపేణ అన్నారు కదా, ఈ రుణం తీరిపోయింది తీసేసుకోండి. ఇక నేను ఈ డబ్బుంటే హాఫ్ ఆఫ్ ది పార్క్, ఈ సగం ధనం దీన్ని ఏం చేస్తానని అడిగే హక్కు మీకు లేదు, ఇది నా స్వార్జితం. దీనితోటి నేను ఇకనైనా పరలోకానికి మోక్షం పొందడానికి తగిన మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాను. స్వేన ఆర్జితానాం పాపానాం నశిం కర్తుమనాస్తదా. నా సొంతంగా నేను కష్టపడి ఆర్జించిన పాపాలు ఈ డబ్బుతో పాటు ఉన్నాయి. డబ్బు ఎంత ఉంటే దీనికి కోట్ల రెట్లు ఇంకా ఉన్నాయి పాపాలు. డబ్బురికి ఇక్కడ కనబడుతోంది కోట్లు, అసలు కనిపించని కోట్లు వెనకతలే బ్యాక్ ఉన్నాయి, అవి బ్లాక్ గా కనపడుతున్నాయి. ఆ పాపాలు తొలగించుకోవాలి అని ఏం చేసేట, ఆ ఇద్దరికి డబ్బు పంచిపెట్టేసేట. తర్వాత ఏం చేసేట, తన దగ్గర ఉన్న డబ్బు ఏం చేసేట తీసుకుని భార్యామణిని, ఏమి ఈ డబ్బుతో కలిసి పుణ్య కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాను, నీకేమన్నా అభ్యంతరం ఉంటే చెప్పు, నా వాటా సగంలో నీకు సగం ఇచ్చేస్తాను, కాదు మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటానంటావా, ఇక నాతో వచ్చేయి నేనేం చేస్తే చెయ్యన్నట్ట. ఆవిడ అందుట ఆశ దోశ అందుట, మీరు సంపాదించిన డబ్బంతా మీరు తగలేసేస్తే కాదని నేను అనలేను, కానీ మీతో ఎక్కడికి రాలేను, కొడుకులిద్దరికీ పంచిచ్చారు, నాకు కూడా ఏదో కాస్త నా వాట నాకు వరేయండి, వాళ్ళ పక్కన చూస్తాను, కోడళ్ళని చూసుకుంటాను, టీవీలు ఆ రోజుల్లో లేవుగా ఉంటే సీరియల్స్ చూసుకుంటాను, లేదా ఏదో తోలు బొమ్మలాటలు చూసుకుంటాను, మొత్తం మీద ఇంట్లో ఉంటాను, మీ చావు మీరు చావండి అందుట, ఇలాగే నేసింది ఆవిడ, మీ బాధ మీరు పడండి నాకు మాత్రం వద్దండి. ఆకర్షణ చెబుతున్నాను భార్యామణి, మన ఇద్దరు సంబంధం అంత తేలిగ్గా విడిపోయేది కాదు, నేను నిన్ను ఏనాటికి నా అతిచరామి, అది నా అతిచరామి అంటే, నా అతిచరామి అంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, ఇంకో రకంగా వేరే చెరించను, ఇష్టం వచ్చినట్టు తిరగను అని శపథం చేశాను. నాతి చరామి అంటే అర్థం అది. కొంతమంది నాతి అంటే స్త్రీ అనుకుంటారు, తెలుగులో అది అది. సంస్కృతంలో ఇక్కడ నాతి అంటే స్త్రీ కాదు, ఇక్కడ నా ప్లస్ అతిచరామి అంటే ధర్మార్థ కామముల ఎందు ఓ భార్యామణి నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నా ఇష్టం వచ్చినట్టుగా ఉండను సుమా అని ఆ మాట నిలబెట్టుకోవాలి కాబట్టి నిన్ను ఒకసారి పర్మిషన్ అడిగాను, నువ్వు వస్తే ఇద్దరం కలిసి ఆనందం చెందుదాం, లేదా నీకు ఇచ్చేస్తానట, నా డబ్బు నాకు ఇచ్చేయండి అది. సరే వెంటనే మళ్ళీ ఏం చేశాడు, తన వాటాని రెండు భాగాలు చేశాడు, సగ భాగం ఆవిడకి ఇచ్చేశాడు, మిగతా శేష భాగం తీసుకున్నట్ట. దీన్ని తీసుకుని ఊరు దాటి బయటకు వచ్చాడు. ఆ ఇంట్లో ఉండకూడదు, ఊరు దాటి బయటకు వచ్చి చెట్టు కింద ఉన్నట్టు కనీసం గుడిసి కూడా వేసుకోవాలా, చెట్టు కింద కూర్చుని ఈ డబ్బంతా పుచ్చుకుని కొంతమంది సేవకుల్ని పిలిపించి మంచి ముందు ఉన్న ఊరిని బాగు చేయాలట. ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళు బాగు చేసి తర్వాత ఇంట గెలిచి రచ్చగలవాలి, అది నియమం. అందుకే ముందు మీ ఊళ్ళో మన ఊళ్ళో నేను ఉంటున్నాను కాబట్టి ఈ పద్ధతి పురాణాలు చెబితే గానీ ఇంకో ఊళ్ళోకి వెళ్ళడం లేదు బయటికి, అదొక నియమం. మొట్టమొదటి స్వగ్రామాన్ని బాగు చేసేట. ప్రపా తడాగా రామంశ్చ తథా దేవ గృహాన్ బహూన్ అన్నాదీనాంచ దానాని గంగా తీరే చకారసక. నూతులు తవ్వించాడు, ఎక్కడెక్కడ ఏ పేటలో ఎంత ఇబ్బంది నీటికి, వేసవకాలంలో ఎవరికి ఇబ్బంది గ్రహించి నూతులు తవ్వించాడు. చెరువులు చక్కగా తవ్వించాడు. ఒక చెరువు తవ్విస్తే మహాపుణ్యం, ఒక చెరువు పూడ్చి దాని స్థలం కింద అమ్మితే వాడు ఘోర పాపం చేసిన వాడని శాస్త్రం చెబుతోంది. అందువల్ల చెరువులు పూడికలు తీయించాడు, శుభ్రంగా కొత్త చెరువులు తవ్వించాడు, వాటి సంరక్షణకి కొంత డబ్బు నిధి ఏర్పాటు చేశాడు, కొంతమంది దానికి ట్రస్టీలు పెట్టాడు నిర్వహణ కోసం, బంగారపు రాసులు కొంత కేటాయించాడు. తర్వాత దేవాలయాలు జీర్ణావస్థలో ఉన్న వాటిని ఉద్ధరించాడు, నూతనమైనవి నిర్మించాడు. బహూన్ ఒకటి కాదట, అన్నదానం చేశాడు. ఇక్కడి నుంచి ఇంక ఊరైంది కదా, పొరుగుళ్ళ మీద పడ్డాడు. దారి పొడుగుతా ఈ డబ్బు రాసి ఎంత తరగకుండా ఉంది కదా, ఇదంతా ఖర్చు పెట్టుకుంటూ బయలుదేరాడు. చివరికి గంగా నది దగ్గరికి వెళ్ళాడట. అత్యద్భుతమైన పరమ పవిత్రమైన గంగా తీరానికి చేరాడు. అది వారాణసి క్షేత్రం, పరమ పవిత్రమైనది, పరమ పదాల్లో సోపానంలో ఇక చిట్ట చివరి కొనది, తొట్ట తుది. ఆ వారణాసి క్షేత్రం పేరు వింటేనే ఈ సృష్టిలో ఎవడికైనా మనస్సు పులకించిపోవాలట. కాశీ 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 అనేసరికి ఎవడి శరీరం ఒక్కసారి ప్రకాశిస్తుందో, కాశీ అనగానే ప్రకాశించేవాడి శరీరం ఉందే ఇక పునర్జన్మ పొందదు అంత ఆనందం. అయితే దురదృష్టవశాత్తు ఈ మానవులకి అక్కడికి వెళ్ళగానే అక్కడ ఇరుకు సందులు ఆ దిక్కుమాలు ఉన్నటువంటి లక్షణాలే కనపడతాయి, కానీ ఆ పవిత్ర భావన వాడికి కనపడాలి. కాశీక్షేత్రం భ్రమ కలిగించే క్షేత్రం, ఎటువంటి వాడినైనా పుట్టలో వేస్తుంది. కానీ అది ఒక్కసారి స్వర్గ స్వరూపం కాదు, సాక్షాత్ విశ్వనాథ స్వరూపం ఇంకా ఎక్కువ అనే జ్ఞానం కలిగిన వాడికి కాశీ పునర్జన్మ లేకుండా మోక్షం ఇస్తుంది. అటువంటి పరమ పవిత్రమైన వారణాసి క్షేత్రం చేరాడు ఆయన. భక్తి యోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంవాసి వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి. భక్తి యోగం పాదం పెట్టినటువంటి పరమ పవిత్ర క్షేత్రం వారణాసి అంటే భక్తి అంటే అక్కడే అడుగు పెట్టిందట. ఆకాశ గంగా తరంగాలు నిరంతరం స్పృశిస్తున్న తటాకం ఒడ్డు కలిగినటువంటి తటం కలిగినటువంటిది ఆ పరమ పవిత్రమైన వారణాసి. ఈ పుట్టుకలో మనం చేసిన పాపములనే వాటిని ఆ శత్రువుల్ని నరికేసేటటువంటి పాపాలనే రాశిని నరికే కత్తి, తీక్షణమైన కత్తి వారణాసి. పవిత్ర క్షేత్రాలలో కల్లా వాసికెక్కిన, ప్రసిద్ధికెక్కిన క్షేత్రం వారణాసి. అటువంటి క్షేత్రం దగ్గరకు వెళ్ళాడు. వీళ్ళు ఏం చేశట, అన్నాదీనాంచ దానాని గంగా తీరే చకారసక. అక్కడ ధర్మశాల నిర్మించి, ఉపవనం దేవమందిరాలు నిర్మించి, శాశ్వత ప్రాతిపదిక మీద అన్నదాన వ్యవస్థ ఏర్పాటు చేశాడు. నిత్య అన్నదాన పథకం స్కీమ్ పెట్టించాడు. అక్కడ ఎవరి దగ్గర డొనేషన్లు కాదు, ఈయన డబ్బే ఆ మంచి బంగారు రాశిని 2-3 బస్తాలు అక్కడ వారేశాడంతే. శాశ్వతంగా అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేసేసాడ. ఇలా చేసి 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 ఆ క్షేత్రంలో కొంతకాలం ఉండిపోయాడు. అప్పుడు ఆయనకి మనస్సులో అనిపించిందట, ఈ కాశీలో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేయాలనిపించిందట. ఇంకా మిగిలిన డబ్బు ఏది ఉంచకూడదు కూడా, ఏ పైసా మిగిలిన ఇది పాపమే అని ఖర్చు పెట్టడానికి మార్గాలు చూశాడు. ఖర్చు పెట్టడానికి మార్గాలు అంటే మనవాడు చూసేటటువంటి గుండెట్ల ఖర్చు కాదు, మొత్తం ఏవం ధనమశేషంచ విశ్రాణ్య హరిభక్తిమాన్. హరి 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 అని హరిభక్తితోటి ఆ గంగా నదీ తీరంలో కాశీక్షేత్రంలో మొత్తం డబ్బంతా మొత్తం మీద దానం చేసేసాడు. కష్టపడి ఖర్చు పెట్టాడు, అంత డబ్బు ఉంది అలా ఖర్చు పెట్టేశాడే. అప్పుడు ఆయన మనస్సుకు ఒక తెలియని ప్రశాంతత కలిగింది, బ్రహ్మానందం కలిగింది, ఏదో తెలియని శాంతిట. ఆ డబ్బంతా పాపపు సొమ్మంతా అక్కడ ఖర్చు పెట్టాక తన వాటా డబ్బంతా ఈ ఆనందానికి ఇంకా అర్థం లేదు ఆయనకి. ఎప్పుడైతే ఈ అర్థం లేదో ఆనందం కూడా అర్థం లేని ఆనందం కలిగింది. అది బ్రహ్మానందం. ఎక్కడ మనస్సు సుఖం పొందుతుందో, లయం పొందుతుందో, మనస్సుకి ప్రశాంతత కలుగుతుందో అదే పరమానందం అంటే. అది ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటున్నాయి ఉపనిషత్తులు. ఆనందమే పరబ్రహ్మ స్వరూపం. ఆనందం పరబ్రహ్మం అంటే ఏ ఆనందము? పాయసం తింటే వచ్చే ఆనందమా? అది ఆయాసం కొంతసేపు పోయాక. లేక ఇంకేదో చూస్తే వచ్చే ఆనందమా? సినిమాలు టీవీలు షికార్లు ఇవి వచ్చే ఆనందం అంతా అజ్ఞానంతో కూడిన ఆనందం. ఈ ఆనందం ఉంది ఇప్పుడు వీడికి అన్నదానం చేయడం వల్ల, ఈ కాశీ రావడం వల్ల, శాశ్వత ప్రాతిపదిక మీద దానం చేయడం వల్ల వచ్చిన ఆనందం. ఈ ఆనందమే పరబ్రహ్మ స్వరూపం. అటువంటి ఆనందం పొందాక అప్పుడు అతనికి ఏమనిపించిందో తెలుసునండి, ఇక్కడ నుంచి డబ్బు లేదు, ఇంతవరకు డబ్బు ఉంది కాబట్టి హాయిగా తీర్థయాత్రలు చేశాను, కానీ డబ్బు లేకపోయాక ఆనందం కలిగింది. ఇప్పుడు వీడి పరిస్థితి ఏమిటో తెలుసా? వీడు ఏర్పాటు చేసిన శాశ్వత ప్రాతిపదిక మీద ఉండే అన్నదాన సమాజం ఉంటే గానీ అక్కడ అన్నం తినే యోగం లేదు, అక్కడికి వీడే గెస్ట్ అవ్వాలి. అలాంటి అన్నదాన సమాజాలు ఉన్న చోట అన్నం తింటూ తీర్థయాత్రలు చెయ్యాలి. ఇక్కడి నుంచి తీర్థయాత్ర మొదలెడతాం, కాశీతో మొదలెట్టాను ఆ యాత్ర అనుకున్నట్ట. మొత్తం డబ్బంతా ఊడి చేశాక ఇప్పుడు ఏమీ లేకుండా తీర్థయాత్రలు ఎలా చేద్దామో చూద్దాం. ఆశ్చర్యం అది, 1000 రూపాయలు వేసుకుని కాశీ గయా ప్రయాగ తిరిగి వచ్చేసారు ఆ మధ్యలో కొంతమంది మహానుభావులు వాళ్ళు. అలాగే అది నిజమైన భక్తుల యొక్క లక్ష్యం ఏంటంటే డబ్బు ఎంత ఉంది కదట మనస్సు ఉంటే వాడికి రూపాయి పెట్టుకెళ్ళినా వీడికి సరిపోతుంది, పావులో పెట్టుకెళ్ళినా సరిపడుతుంది. భయంతో వెళ్ళాడు అనుకోండి, వీడు 25,000 పెట్టుకెళ్ళా చాలదు. అది భగవద్ ఆశ్చర్యకరమైన చిత్రమైన విశేషం అది. అలాంటి ఈయన చేత చిల్లిగవ్వలేకుండా నేను కాలి నడకన బయలుదేరి వెడతాను, తీర్థయాత్రలు చేసుకుంటూ తిరుగుతాను. అదృష్టం ఏంటంటే ఈయనకి ఏ బంధం లేదుగా. మరి భార్య ఆవిడ ఆవిడ క్యాష్ ఆవిడ లాగేసింది, నువ్వు స్మాష్ అయినా పర్లేదు నా క్యాష్ నాకు ఇవ్వండి. కొడుకులకు ఇచ్చేసాడు ముందే, ఇంక ఇప్పుడు హాయి ఫ్రీ బర్డ్ అయిన స్వేచ్ఛగా బయలుదేరాడు. ఇలా తిరిగట్ట కాశీక్షేత్రం నుంచి బయలుదేరి విడుతూ విడుతూ చివరికి హరి యొక్క భూలోకానికి విష్ణుమూర్తి దిగి వచ్చిన ప్రదేశం ద్వారం అంటాం, హరిద్వారం అంటే అది. విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూలోకానికి మొట్టమొదట అడుగుపెట్టిన చోటు కనుక దానికి హరిద్వారము అని పేరు. క్లేశ హరి హరిద్వారం, క్లేశములను కష్టములను హరిస్తుంది. హరించుట అంటే నశించుట, నశింపజేయిస్తుంది, మన కష్టాలన్నీ నాశనం చేస్తుంది గనక హరిద్వారం క్లేశ హరి అన్నారు. అక్కడికి రాగానే కష్టం హరి అంటుందిట, ఎగిరిపోతుందిట. అలాంటి వైకుంఠ ప్రదేశం భూలోకానికి విష్ణు అడుగు పెట్టినటువంటి ఆ హరిద్వారానికి అడుగు పెట్టాడు. మహావేగంతో అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయ్యిన గంగానది అక్కడ ఉన్నది. ఏం వేగం! పరవళ్ళు తొక్కుతున్నది, లుటత్ అభంగ తరంగ అయ్యిందట. దొల్లుకుంటూ దొల్లుకుంటూ, లుటత్ అంటే దొల్లుకుపోవడం అన్నమాట, వరస పెట్టి కెరటలలో దొల్లుకుపోతూ ఉంటే అసలు అక్కడ కళ్ళు తిరుగుతాయి. అటువంటి అభంగ తరంగ అయిన గంగలో మంగళ స్నానం చేశాడు. 3 రోజులు నివసించి హరికథలు విన్నాడు. హరిని మంగళమైన కంఠమెత్తి గానం చేశాట. హరి మంగళ గాన భజనడు అయిపోయింది. ఆ క్షేత్రాల్లో మంగళమైన గానం చెయ్యాలి. అక్కడికి వెళ్ళాక పరమ పవిత్రమైనటువంటి ఆ హరి యొక్క లీలలు పాడాలి, ఆనందంతో పాడాలి. అప్పుడు పాడితే కంఠం మధురంగా ఉంటుంది, హృదయానికి ఆనందం కలుగుతుంది. ఆ హరిద్వారంలో శ్రీహరి యొక్క నామాలు పదే 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 జపించాట చేసేట, ఆనందపడిపోయాట. ఆయన పాడుతుంటే ఆయనకి తెలియకుండానే, ఆయన మరి ఒకప్పుడు పండితుడు కదా, వేదాలు చదువుకున్న పండితుడు, అంచేత కూర్చాడు, ఏర్చాడు, పేర్చాడు, ఆయన నామాలన్నీ తలుచుకున్నాడు, ఆనందంతో పాడాడు. ఆ 3 రోజుల తర్వాత అక్కడి నుంచి 2వ చోటికి వెళ్ళాడు. పాశచ్ఛేదము చేయు పరమాసి హృషీకేశము, అక్కడ నుంచి వెళ్ళాట పుణ్యాత్ముడు. ఎక్కడికి? పాశచ్ఛేదము చేయు పరమాసి హృషీకేశము. భవపాశం, ఈ సంసారం అనే బంధము తెక్కొట్టేటటువంటి కత్తి హృషీకేశం, అక్కడికి వెళ్ళాట. హృషీకము అంటే ఇంద్రియం, ఇంద్రియములకు అధిపతి హృషీకేశుడు అంటే ఆ పరమాత్ముడు. మన ఇంద్రియాలు మన అదుపులో ఉండవు, కానీ ఆయన తన అదుపులో పెట్టుకుంటాడు. ఇంద్రియాధిపతి అయిన ఆ పరమాత్ముడు, వాసుదేవుడు, అనంతుడు, జగత్ కళ్యాణ గుణాభిరాముడు ఉండే ప్రదేశానికి నడిచి వెళ్ళాడండి ఆయన. మీ పుణ్యం వల్లే మనం 19వ తారీఖున నడిచి పెడుతున్నాం. ఎంత ఆనందంగా హరినామస్మరణ చేసుకుంటూ వెడితే ఆ ద్వారకా తిరుమల స్వామి నిజంగా అదో హృషీకేశం, అదో హరిద్వారం, ఎంతమంది మంగళగానం చేసుకుంటూ వెడితే మళ్ళీ వైకుంఠం దిగి రావాలి. ఒక్క దెబ్బతో ఈనాటి వరకు మనం చేసిన సమస్త కిల్మిషాలు వదిలించేసుకోవాలి. ఆ మహానుభావుడు అలాగ పాడుకుంటూ హృషీకేశం చేరంట. ఆ హృషీకేశ క్షేత్రం చేరి అక్కడ గంగా స్నానం చేశాడు, సమస్త ప్రదేశాలు చూశాడు. అప్పటికింకా త్రేతాయుగం రాలా కాబట్టి ఇప్పుడు మీరు అనుకున్న రామచోళ లక్ష్మణ చోళాలు ఏం లేవు, త్రేతాయుగం అన్నటువంటి రాముడు అంతకంటే ముందే వెళ్ళాడు ఈయన. ఆనాడు ఆ గంగా తీరం వెంబడి ప్రయాణం చేశాడట. సౌకర్యాల ఏమీ లేవు, అంతా కేకారణ్యం, అడవి అడవి, అతి భయంకరమైన వనం అది. ఇంకా వనం తప్ప మరొకటి లేదట. పిల్లి పిల్లలులాయక పల్లుక పండి ఖడ్గ గవయ బల్లి ముఖ చమరి చిల్లి హరి శరభక కిటి మల్లాద్భుత కాక ఘోకమయముగు నడవి. కోయవాళ్ళు మహాభయంకరమైన విల్లు ధరించినటువంటి కోయ వనితలు, భల్లూకాలు, ఎలుగుబంట్లట, తెల్లని ఎలుగుబంట్లు కూడా ఉన్నాయట. ఒక దెబ్బ కొడితే చాలు చెట్లు విరిగిపోతాయి. అటువంటి వాటితో కూడినవి లులాయనములు, అడవి దున్నపోతులట, భయంకరమైన కొమ్ములతో ఉన్నాయి అడవి దున్నపోతులు. అవి పాములు, అడుగు వేస్తే చాలు గుస్సుని మీద పడ్డానికి సిద్ధంగా ఉన్న పాములు ఆరు ఆ మార్గంలో. ఖడ్గ మృగాలు ఒంటి కొమ్ముతో ఉంటాయి. గవయాలు అడవుల్లో ఉండేటటువంటి భయంకరమైన ఎరుబోతులు, అడవిలో ఉండేటటువంటి ఆబోతులు, బలిముఖాలు కోతులు, చమరీ మృగాలు, ఇంతంత ఏగలు ఉన్నాయటండి, వాటిని చిల్లులు అంటారు. చిమ్ జమ్ అని చంకారం చేస్తాయి, వాలితే పుట్టేంటే చచ్చిపోతాం. ఒక్కొక్కప్పుడు పెడుతుంటే ఏదో తుమ్మెద కూడా వాలితేనే మనకి ఇవన్నీ నెప్పులు ఎడతాయి, పుట్టేస్తాయి. అటువంటి గండు తుమ్మెదలు ఉన్నాయట అక్కడ, ఇంతంత ఈగలు ఉన్నాయట, అడవి ఈగలు. అవి వాలి రక్తం పీల్చేస్తాయి. అటువంటి చిల్లులున్నాయి, సింహాలున్నాయి, శరభ మృగాలు 8 కాళ్లతో ఉండే జంతువులట, సింహాన్ని కూడా ఎగరేసుకుపోయే శరభ మృగాలు, అడవి దున్న కోతులు, తర్వాత వనవరాహాలు, కొళ్ళ పందులు, వీటితో కాకాలతో ఘోకములు అంటే గొట్ల గోపులతో ఉంది అడవి. అటువంటి మార్గంలో తనకు ఆ భగవంతుడే రక్షగా ఆ మార్గం వెంబడి ప్రయాణమై వెడుతున్నాడట. ఎక్కడికి వెళ్ళాలి? నరనారాయణ ఆస్థానం, నరనారాయణులుండే బదరి వెళ్ళాలని కోరిక ఏంది బాబు. ఆనాడు బదరికా క్షేత్రంలో నరనారాయణులు ఇరువురు ఒకప్పుడు తపస్సు చేశారు. వాళ్ళు ఇంకా ఈయన వెళ్లే సమయానికి తపస్సు చేస్తూనే ఉన్నారు, ఆ కాలం కదా. అంచేత అటువంటి ఆ కాలంలో వారు స్నానం చేసి అక్కడ పవిత్రంగా తపస్సు చేసేటటువంటి ప్రదేశం గంగా నది, అక్కడ ఆకాశగంగా, ఆ మందాకిని ఉండేటటువంటి ప్రదేశం, ఆ ప్రదేశానికి వెళ్ళాలి అనే కోరికతో ఈయన వెళ్ళాడు. అంచేత కష్టాలు లేవు, నష్టాలు లేవు, ఏమి లేదు. ఆయన నిజంగా కూడా పట్టుదలతో వెళ్ళేవాడికి శ్రమే ఉండదట, ఆయాసం లేదు, అలసట లేదు. ఆకలి వేస్తే దారి పొడుగుతూ ఆ చెట్ల పళ్ళు తింటున్నాడు, అవి కూడా పళ్ళు బాగా పండి రాలితేనే తింటున్నట్ట, కోసుకోట్లా. అంత స్థితిలోకి వెళ్ళిపోయాడు ఉత్తముడు. అయిపోయాడు, రాలిన పళ్ళు అయితే కోస్తే కూడా వాటికి నొప్పి అని అలా కోసుకు తింటున్నాడు ఆ మహానుభావుడు. ఆ మందాకిని జలం స్వీకరిస్తున్నాడు, ప్రయాణం చేశాడు. చాలా కష్టం కదా మరి ఆ రోజుల్లో, 298 కిలోమీటర్లు ఉంది హరిద్వారం నుంచి. అంత దూరం ప్రయాణం చేయడానికి వెళ్ళాడు ఆయన. అలా వెళ్ళాడు వెళ్ళాడు. ఒకనాడు కళ్ళు బయర్లు కమ్మేయట, ఏం చేయాలో తెలియక ఇక చచ్చిపోతానేమో అని భయం కలిగింది. చచ్చిపోతానని భయం ఇది మామూలు భయం కాదు, చచ్చిపోతే పర్వాలా, అది చూడకుండా చచ్చిపోతానని భయం కాదు, చావు ఎలాగూ తప్పదు. ఇంతకాలం చేసిన పాపాలు ప్రక్షాళనం చేసుకోవడానికి, తీర్థయాత్రలు చేయడానికి చేత కాసు లేక నాన్న వాళ్ళు లేరు, అందరిని వదిలేసి వచ్చాడు కదా పాప, తిక్కుమాలిన చావు, మధ్యలో వస్తానేమో, అక్కడ చస్తే పర్వాలేదు అనుకున్నాడు. అలా అనుకుని ఆ పరమాత్ముడు ఒక్కసారి హరిని స్మరణం చేసుకున్నట్ట. హరి భజిల్చు హస్తములు హస్తములు అచ్యుతు కోరి మృక్కు తచ్చరము శిరంబు విష్ణు కథ చేరిన చిత్తము చిత్తము ఇందిరావరుగను దృష్టి దృష్టి మురవైరిను తెల్చిన వాణి వాణి అక్షరు కథలాను కర్ణములు కర్ణములై వెలసిల్లువో ఆ హరిని భజించడానికి ఉపయోగించే చేతులు చేతులు, ఆ అచ్యుతుడికి వ్రక్కడానికి ఉపయోగించే ఆ శిరస్సు శిరస్సు, ఆ మహానుభావుడి పాదపద్మాల మీద వాలిన ఈ తల తల, ఆయన కథలు చెవిలో పడితే అవి వినడానికి ఉపయోగించే చేతులే చేతులు, ఆయన కథలు వినే చెవులే చెవులు, ఆయనని పలకడానికి ఉపయోగించే నాలుకే నాలుక. ఈ శరీరం ఆ పరమాత్ముడికి ఉపయోగపడాలి. ఈ భూమండలంలో నాకు ఏమైనా సరే చిట్ట చివరి కోరిక ఆ పరమాత్ముడి సన్నిధానానికి వెళ్ళాలి, ఆయన్ని చూడాలి. అది చూచి మళ్ళీ కాశీ వచ్చేదాకా నాకు ఆయుర్దాయం కావాలి అని ఆయన మనస్సులో సంకల్పించుకుని హరిని వాసుదేవుణ్ణి పరాత్పరుణ్ణి జగదంతర్యామి నారాయణుణ్ణి పదే పదే ఆ ధ్యానం చేసేట. ఒళ్ళు పులకించింది, ఒక్కసారి ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఇంతలో అక్కడికి నల్లని దేహంతో ఒకడు వచ్చాట. ఎంత నల్లగా ఉన్నాడో, అడవి మనిషి కోయేవాడు, చేత విల్లు ధరించాడు, నీలంగా ఉన్నాడు, నెత్తి మీద ఒక పించం పెట్టుకున్నాడు, ఏక పెట్టుకున్నాడు, బాగా ఒళ్ళంతా చెమట పట్టేసి కంపు కొట్టేస్తున్న దేహంతో ఉన్నాడు, తోలు తిత్తోడి తెచ్చుకున్నాడు కూడా. అటువంటి ఆ పుణ్యాత్ముడు ఒక ఆయన అక్కడికి వచ్చాట. వచ్చి, నాయన ఏమిటో ఇబ్బంది పడుతున్నట్టున్నావు నువ్వు, అలసిపోయావా అన్నట్టు. నావును కొంచెం నీరసంగా ఉంది, ఇప్పుడే కొంచెం ఓపిక వచ్చింది కానీ లేవలేకపోతున్నాను. కనీసం ఆ కిందకి ఎక్కడో లోయలో ప్రవహిస్తున్నటువంటి గంగ దగ్గరకు కూడా వెళ్ళలేకపోతున్నాను, అక్కడికి వెళ్ళి నీళ్లు తాగాలి. ఇప్పుడంటే బ్రిడ్జీలు వేశారు, ఇక్కడ నుంచి ఆ గంగ దాటి అవతలకి వెళ్ళాలి ఆ రోజుల్లో. ఇప్పుడు ఇటు నుంచి ఇటు చక్కగా బ్రిడ్జీలు పడిపోయాయి మనకి, మంచి ఘాట్ రోడ్లు పడ్డాయి, అది దాటి వెళ్ళాలి, శక్తి లేదు, దాహం నీరసం అన్నట్ట. నేను నీళ్లు పోస్తాను తాగుతావా అన్నట్ట. వాడు చూస్తే ఎలా ఉన్నాడు, కంపు కొట్టు శరీరంతో ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, చెమట వాసన, ఆ చెమటతో కూడినటువంటి శరీరం మీద చక్కగా తగిలించుకొని ఉన్నాడు ఈ తోలు సంచి, అందులో నీళ్లు. ఈ చెమటే కలిసిందో అందులో ఏం కలిసిందో తెలియదు. సగృహే పూర్ణమ ఆచారం, ఇంట్లో ఉన్నప్పుడు ఆచారంతో ఉండాలి. మార్గంలో నిలబడి తినమన్నారు, అవసరమైతే తినకూడని పదార్థాలు కూడా తినచ్చు మార్గంలో, అక్కడ నియమం లేదన్నారు. చచ్చే స్థితి వస్తే ఏదైనా తినచ్చు, ఏదన్నా తాగవచ్చు, కానీ పొయ్యి అన్నట్ట. తాగడానికి చేతులు విడల పెట్టలేకపోతున్నాడు ఆయన. ఇప్పుడంటే ఈ భక్తి మార్గంతో ఉన్నాక నియమాలు నిష్ఠలు కానీ మరి పూర్వం ఈయన ఇష్టంతో తిరిగిన వాడే, కానీ నియమంలో పెట్టుకున్నాక మారిపోయాడు. అటువంటి ఆయన నీళ్లు పొయ్యి అనగానే ఆయన వెంటనే ఏం చేశాట, ఆ నీళ్లు సంచి ఆ క్యాప్ పైన ఇప్పి ఆ తోలు సంచి దిద్ది నోట్లో నీళ్లు పోసేట. అది ఏమిటో తెలియదు,
అది నీరా? నీరంబో అమృతంబో, అది నీరా అమృతమా? మహారుచి, అత్యంతమైన ఆస్వాదన చేసే రుచి. ఆ రుచి, ఆ మాధుర్యం ఇక ఎందులోనూ లేదు. ఆ నీళ్లు తాగ్గానే నన్నంటే ఎక్కడ లేని శక్తి వచ్చింది, ఆ బ్రహ్మానందం వచ్చింది, కొంటలు కొంటలు పైకెత్తేద్దాం అన్నంత బలం వచ్చేసింది, ఘటోత్కచుడి శక్తి వచ్చేసింది ఒకసారి. కిరాత ఓయి నీల కంఠకేల విల్లుబూనియా వరాహమేయులాగవు శబ్ద శక్తి తోడుతం. ఓ కిరాతుడా, నిన్ను చూస్తే ఆ నీలకంఠుడు పరమాత్ముడు ఆది విశ్వేశ్వరుడు గుర్తొస్తున్నాడు. పందిని అప్పుడప్పుడు బాణంతో కొడుతూ వాటి వేటాడటానికి కూడా తిరుగుతట్ట శివుడు, హాస్యం ఆడతట్ట కైలాసంలో, అటువంటి ఆ మహానుభావుడు నీలో కనపడుతున్నాడు. లేక నీవు నీలమేఘఛాయ శరీరుడు అయిన సాక్షాత్తు నారాయణుడువు, ఇవాళ నా పాలిటి దైవానివి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు కోసిన నీళ్ళివి, నీళ్ళ చెమట వాసంతో కూడుకున్న నేను చూస్తే జుగుప్స అనుకున్నాను, కాని ఇది మామూలు నీరు కాదు. తల్లి చన్నుల పాలే నుద్రావ నెట్టులాననే పలు తెరగుల తేనియలును కండ శర్కర తోడి దుఃఖం పులనుభవింపడవే అవియు ఇంత ఇంపుగావు. తల్లి చనుబాలు తాగాను ఒకప్పుడు, అవి చాలా రుచి అంటారు, ఆరోగ్యం అంటారు. ఆననే పలు తెరగుల తేనెలును, ఎన్నో రకాల తేనెలు తాగా, పుట్ట తేనె తాగాను, మరేవో తేనెలు తాగాను. కండ శర్కర తోటి దుగ్ధం పులనుభవింపబడవే. మంచి పటికి బల్లం వేసుకుని పొదుగు దగ్గర తీసిన ఆవు పాలు కాచి తాగితే ఆ కొమ్మ పాలు, వాటిలో ఈ కలకండ వేసుకు తాగితే పటికి బల్లం, ఆ రుచి వేరు. అవి తాగాను నేను, ఇంత ఇంపుగా, ఇంత తీపి, ఇంత రుచిని, ఇది ఈ రుచిని చెప్పలేము. చాలా ఆనందంగా ఉంది. తమరెవరన్నట్ట నేను ఎవరినైతే, కానీ నేను నీలాంటి వాడినే, అడవుల్లో తిరిగేవాడిని, పోయేవాడిని, నా విల్లు పుచ్చుకున్నా కూడారా ఈ గంగ దాటిస్తానన్నట్ట. ఆ దాటాక నా దారి నేను వెళ్ళిపోతాను. బాబు నిన్ను చూస్తే ముచ్చటగా ఉందయ్యా, భలే సమయానికి దొరికి ఉన్నాడు అన్నట్ట. ఇచ్చేది అక్కడ గంగ కొట్టుకుపోయే పరిస్థితి, అందుకని ఇక్కడికి. ఆ గంగలో అడుగు పెడితే ఆ చలికైన ప్రాణం పోవచ్చు, లేదా వీడు కొట్టుకుపోవచ్చు. నికట మహీధర క్రతట నిర్గత నిజరధార వాసిలు ఓయకు తల క్రిందుగా మలకలై దిగు కాలువ వెంట పూని మల్లికల వలంబనంబుగనలి ప్రకరద్ధని చిమ్మిరేగలోనికి మణిపట్ట భంగ సరణిల్ ధరణీసురుడేగి చంగటం త్రావుల్ క్రేవల జల్లు చంగలు కేదారంబు తీరంబునల్ మావుల్ క్రోవులు నల్లి విల్లి కొనుగాంతారంబు నందయింద వగ్రావా కల్పిత కాయమాన జటుల ద్రాక్షాగుళు చెంబులు భూవుల్ దీవెల నొప్పు నొక్క భవనంబుల్ గారుడాత్కీర్ణముల్. ఆ మహానుభావుడు ఆ పైనుంచి కిందకి మహాభయంకరంగా దప 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 మహావేగంగా ఎక్కడ ఆపుదల లేకుండా ప్రవహిస్తున్న గంగా నది తరంగాలు చూచాడు. ఆ తరంగాలలో చెట్లు అల్లివిల్లు కొనిపోయి ఉన్నాయి. అసూర్యం పశ్యా అన్నట్టుగా ఉన్నది ఆ ప్రదేశం. ఇలా చెట్టు చెట్టు అల్లుకుపోవటం వల్ల సూర్య కిరణాలు కిందకి రాక ఆ అడవిలో సూర్యకాంతి లేదు. అటువంటి చోట మల్లికలు తీగలు అలా 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 పాకుతూ పోతూ ఉన్నాయి. ఇంతలో మన మహానుభావుడు ఈ బ్రాహ్మణోత్తముడికి ఆ కిరాతకుడు విల్లిచ్చి ఆ విల్లుతో పట్టుకుని పెడుతుంటే అది విల్లా, విల్లు పట్టుకుంటే తాడు అల్లుతాడు, మళ్ళీ తీగ పట్టుకున్నట్టుంది. అంత మెత్తగా, అంత కోమలంగా, అంత ఆనందంగా ఉందిట, ఆశ్చర్యం. మరి ఆ విల్లు దేనితో చేశారు? అటువంటి ఆ విల్లు పుచ్చుకుని అవతలకు వెళ్ళాకండి. అక్కడ ఘుమ 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 సువాసనలు వస్తున్నాయి. ఎటు చూచిన చేమంతులు, మరో పక్కన చెంగల్వ పూలు, ఎర్ర కలువ పువ్వులు, మరొక పక్కన మంచి ఐందవగ్రావములతోటి చంద్రకాంత శరలతో నిర్మించినటువంటి ఒక చిన్న మండపం ఉన్నదట. అక్కడ పచ్చలు పొదిగారట. అక్కడ అక్కడ ఒక మంచి పోక చెట్టు ఉన్నదట, మహాద్భుతంగా ఉంది. మరో పక్కన గోరింటాకు మామిడి చెట్లు అల్లి వెలుగుపోయినాయట. అటువంటి చోటకు వెళ్ళాక ఆ అడవిలో ఈ చంద్రకాంత శిలావేదిక ఎక్కడి నుంచి వచ్చిందో, ఇక్కడ కాసేపు కూర్చో అన్నట్ట. కూర్చుంటాను నువ్వు నన్ను కొంచెం తీయబెట్టాలి అన్నట్ట అని వెనక్కి చూసి ఆ మనిషి కనపడలా. ఏడ్చాడు ఈయన, బావురు అన్నాడు. ఈ చంద్రకాంత శిలా వేదిక మీద కూర్చోబెట్టి ఈయన ఏమైపోయాడు, గట్టిగా చెయ్యన్న పట్టుకున్నాను కాదు, ఇప్పుడు అర్థమైంది నా దురదృష్టం, కనిపించి కనిపించకుండా మాయమైపోయాడు ఆయన. అది విల్లు కాదు, అది ముట్టుకుంటున్నప్పుడే అది అర్థమైంది. ఇది ప్రణవమయమైన ధనువది, అదే ఓంకారం. ఓంకారం చూడండి, మీరు ధనుస్సు చూడండి, అచ్చం ఓంకారంలో ఉండేది ఇలా నిలబెడితే ఆ మధ్యలో ఉండే ప్రదేశం ఒక చిన్న తోకలేదు తప్ప ప్రణవమయమైన విల్లది. ఆ వచ్చిన వాడు సాక్షాత్ ఆది విష్ణు అయి ఉంటాడు. నా భాగ్యం ఒక్కసారి స్వామి బదరీనారాయణుడిని చూచి మళ్ళీ కాశీ రావాలనుకున్నానుగా. అందుకే కిరాతక వేషంలో ఓ పక్కన విశ్వేశ్వర భ్రమ, మరో పక్కన విష్ణు భ్రమ రెండు కల్పించి వచ్చాడు. నరనారాయణుడు అక్కడ వాడు, గంగర దగ్గరికి మళ్ళీ కేదారం మన కాశీ రావాలి గనక అక్కడ విశ్వేశ్వరుడు. ఒక నిమిషం విశ్వేశ్వరుడు, ఒక నిమిషం నారాయణుడు అన్నట్టుగా కనిపించాడు. ఈ చంద్రకాంత శిలా వేదిక ఎక్కడుంటుంది తెలుసరా? ఈ పవిత్ర ప్రదేశం వైకుంఠంలోనే ఉంటుంది, ఎక్కడ ఉండదు. మనకి చూడండి, గజేంద్ర మోక్షంలో చెప్పాడు విష్ణుమూర్తి ఎక్కడున్నాడు, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అనకుయాలి సమరంపి. ఎక్కడో వైకుంఠపురంలో నైరుతి మూల కుడివేపున మందారవనం ఉన్నదట. మందారవనం అంటే పారిజాత వృక్షముల యొక్క వనం. ఈ భూలోకం మందారం కాదు, మందార పారిజాతశ్చ అని ఆ వైకుంఠంలో ఉండే పారిజాత వనం. ఆ పారిజాత వనంలో ఒక అమృత సరస్సు ఉన్నదట. అమృతమయమైన ఆ సరస్సు నీటి కొలన అన్నమాట చెరువు. ఆ చెరువు పక్కన ఇందుకాంత అన్నాడు, అది చంద్రకాంత శిల, చక్కని మార్బుల్స్ అన్నమాట. ఆ చంద్రకాంతశిల వేదిక మీద ఉత్పల పర్యంకము కలువు పువ్వులు పరిచున్నాయట. ఆ కలువు పువ్వుల పానుపు మీద పడుకుంటాట అమ్మవారితో పాటు, పడుకుని ఆవిడతో వేళం కూడా పడతాట. అలా ఉన్న స్వామి గజేంద్రుడు రక్షించడానికి వచ్చాడు అని భాగవతం చెబుతున్నది. అంచేత ఈయన ఎంత గొప్పవాడంటే అక్కడ ఉండే ఆ పానుపుని వీడు విశ్రాంతి తీసుకుని బాగా సుఖంగా వెళ్ళడం కోసం ఇక్కడ పెట్టాట చంద్రకాంతశిల వేదిక. ఆయన అంత పాపాత్ముడైనా ఆ కాశీక్షేత్రాదులు అన్నదానం చేసి భక్తి తప్పయత్నంలోకి వస్తే వాడి కోసం దేవుడి దిగి వచ్చాడు. నీకైనా రేపొద్దున మనం నడిచెడుతుంటే ద్వారకాత్రంలో స్వామి మనకి దారిలో తగులుతాడు ఎక్కడో చోట, వచ్చి మనకి తెలియకుండానే పెట్టేస్తాడు. ఎంతమంది జనం వస్తారో, ఎందరు ఈ భాగ్యంలో పాలు పంచుకుంటారో, ఎంతమంది నామస్మరణం చేస్తారో, మరి ఎంతమంది దురదృష్టం తిరుగులో పాల్గొలేక ఇంటికి పోతారో చెప్పలేము. ఆయన సుకృతం ఎలా ఉంటుందో, ఎవరి మీద ప్రసరిస్తుందో. అక్కడ కూర్చున్నాడు ఆయన, కూర్చుని బ్రహ్మానందంగా విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకుని ఆ స్వామిని తలుచుకుని నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు, మధ్యలో వదిలేశాడు. అయినా పర్వాలేదు, కనీసం ఒక్క క్షణకాలమే నేను చూశాను, చేయూతనిచ్చాడు. నా కోటి పాపాత్ముడికి ఎప్పుడైనా తలుచుకుంటే కూడా ఆశ్చర్యం కలిగే పాపాలు చేసిన నాకు ఆయన దర్శనమా, ఆయన నాకు చేయూతనివ్వడమా, కష్టకాలంలో చేతికి మంచినీళ్ళు ఇచ్చాడా, ఇక్కడ కూర్చోబెట్టాడా అని బ్రహ్మానందం పొందుతూ ఆ పుణ్యాత్ముడు ముందుకు సాగుతున్నాడు. ఏదో తెలియదు ఒక జ్ఞానం, జ్ఞానం వల్ల వచ్చే ఆనందం ఎక్కువ, అజ్ఞానం వల్ల ఆనందం రాదు. తాత్కాలిక శారీరక సుఖమే తప్ప. అందుకే ఏమన్నారంటే, తిండి వల్ల వస్తువుల వల్ల వచ్చే సౌఖ్యం అజ్ఞానంతో కూడింది. అది ఆనందం అనిపిస్తూ ప్రమాదం తెచ్చిపెడుతుంది. పాయసం అంటే ఇష్టం, దోశ ఎక్కువ తిన్నవరు కొట్టు కాస్త అధికం అయితే అసహ్యం కలుగుతుంది, అనారోగ్యం పట్టుకుంటుంది, తర్వాత బాధ కలుగుతుంది. కానీ జ్ఞానం అధికం కాదు, ఇది ఎంత అధికం అయ్యకొద్ది అంత ఆనందం కలుగుతుంది. అందువల్ల ఆనందం జ్ఞానంతో కూడింది అయితే ఉత్తమం అన్నారు. అటువంటి ఆనందం కలిగిందట ఆ వేదిక మీద కూర్చుంటే. మహాసౌఖ్యం ఆనందం, మనస్సుకి తెలియనటువంటి ప్రశాంతి కలిగాయి. అక్కడ కాసేపు కూర్చుని ఆ భగవంతుడి వాసుదేవుణ్ణి వాసుదేవ వాసుదేవ అని తలుచుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం కొనసాగించాడు. పునః ప్రయాణం దారి పొడుగుతా పరీక్షలు భగవంతుడు ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు విఘ్నాలు కలగజేస్తాడు. శ్రేయాంసి బహు విఘ్నాని, మంచి పనులకి విఘ్నాలు ఎక్కువ ఉంటాయండి. చెడ్డ పని చేయడానికి ఏ విఘ్నం ఉండదు అంటే చేసేస్తాం, ఎందుకంటే అది ప్రమాదం కనుక. అదే మంచి దిశలకి చాలా కష్టపడాలి. అలా పాపం వంట చర్యలు విరిగిపడ్డాయి కొన్ని చోట్ల, మధ్య మధ్యలో వర్షాలు పడ్డాయి, క్రూర మృగాలు కనిపిస్తున్నాయి. ఎన్ని కనపడినా ఆ మహాపురుషుడి యొక్క దర్శనం అయ్యింది. ఆయన ఇచ్చిన మంచినీళ్లు తాగాడు. ఆయన చూపించిన శిలా వేదిక మీద, చంద్రకాంత శిలా వేదిక మీద కూర్చున్నాడు. అత్యధిక ఆయనకి ధైర్యం ఎక్కువైందిట, ఆత్మవిశ్వాసం అంట, బలంట. అందువల్ల హాయిగా సాగాడట. వెళ్ళి 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 ఒక వారం రోజుల పాటు ఏకమిగిన ప్రయాణం చేశాక ఆ మహానుభావుడు పరమ పవిత్రమైన బదరీ క్షేత్రం చేరాడు. నరనారాయణ చరణాంబురుహద్వయ భద్ర చిహ్న ముద్రిత బదరీ తరుషాండ మండలాండిత సరణిల్ ధరణీసురుండు సనజన ఎదుటిల్. నరనారాయణుల యొక్క పాద పద్మాల చేత ముద్రితమైన పవిత్ర క్షేత్రం బదరికావనం. ఆ స్వాములు నరుడు నారాయణుడు అక్కడ కాళ్ళు మూపారు. వాళ్ళ కాళ్ళు అలా ఇప్పటికి కూడా అక్కడ ముద్రలు ఉండిపోయాయిట. ఆ ముద్రలు మామూలు ముద్రలు కాదు, భద్రముద్ర అన్నారు. లోకానికి శుభం కలిగించే ముద్రలవి. అటువంటి చిహ్నములు కలిగినటువంటి బదరీ తరుష అంటాం. బదరి అంటే రేగు. పూర్వం అక్కడ రేగు చెట్లు ఎక్కువ ఉండేవి, అందుకని బదరీ వనం అన్నారు. అటువంటి ఆ రేగు చెట్లు పొదలన్నీ చూసుకుంటూ ఎక్కడున్నారు వాళ్ళు అప్పుడు మరి సజీవంగా, అంటే విగ్రహాల రూపంలో కాదు, చక్కగా మామూలుగా వ్యక్తులే తపస్సు చేస్తున్న కాలం అది. అందుకని వాడు కోసం వెతికాడు. ఎక్కడా కనపట్టలేదుట. ఈ ప్రదేశంలో ఎక్కడో నరనారాయణులు ఉన్నారని, వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారని, అందువల్ల ఇది దివ్యక్షేత్రం అని, ఇది సాక్షాత్తు మరొక వైకుంఠం అని చెబుతారు. అటువంటి క్షేత్రంలో వారు ఎక్కడ కనపడరే. అది మందాకిని భారతీ నది అదే అల్లద్దియే కొండ అయ్యదియే వారల ఆశ్రమం పన్నుచు. అదిగో మందాకిని, ఆకాశం నుంచి సాక్షాత్తు ఈ కొండ మీద పడి చిరియల్లోంచి ప్రవహిస్తోంది. మంచుతో కూడి తాకినంత మాత్రం చేతే ఒళ్ళు మొత్తం గట్టగట్టించే చిల్లనిపించే విద్యుత్తు వంటి ఆశ్చర్యకరమైన శక్తి కలిగినటువంటి ఈ మందాకిని నది ఇక్కడ ఉన్నది. అదిగో ఆ పక్కనే ఉన్నది భారతీయ నది, సరస్వతీ నది పాయ కనపడుతోంది. ఆ రెండింటి సంగమ ప్రాంతం ఇదే. ఇదిగో ఇక్కడే కొండ, ఈ కొండ దగ్గరే బదరీ వృక్షాలు గుంపులుగా ఉన్నాయి. అదిగో అదిగో ఇదిగో ఉష్ణ ఆర్ద్రం పైన కొండంబు వేడి వేడిగా ఏ మూల నుంచో ప్రవహిస్తున్నటువంటి వేడి నీటి కొండాలు, ఉష్ణ కొండం. అవో ఎంత విచిత్రం, నిరంతరం మంచుతో చల్లదనంతో శరీరం అంతా గట్టగట్టించేటటువంటి ఆ చలి ప్రదేశంలో భగవంతుడు మనుష్యులకు సుఖం కలిగించడానికి, బ్రహ్మానందం కలిగించడం కోసం స్నానం చేయడానికి వీలుగా వేడి వేడి ధారని సృష్టించాడు, జలధార ఉష్ణకుండాన్ని. ఇది కదా భగవత్ కృప అనుకుంటూ దాన్ని స్పృశించి అందులో కూడా స్నానం చేశాడు. తిరిగాడు తిరిగాడు, ఎక్కడ నరనారాయణులు కనపడు. నరనారాయణ స్థానం జగామ తపసేవనలో ఆ నరనారాయణులు ఉంటారనుకునే ఆ బదరీ క్షేత్రం అంతా ఈయన తిరిగాడు. తపస్సు చేసుకోవాలంటే వాళ్ళను చూసి చేసుకుందాం అని కోరిక పాపం. ఎక్కడికెళ్ళినా వాడు మాత్రం కనపడాలి, విసిగిపోలేదు. 9 రోజులు వెతికెట్టాడు వాడి కోసం ఆ ప్రదేశాలు, అంటే తిరిగిన చోటే. తిరిగిన చెట్టు కిందే మళ్ళీ తిరుగుతాడు, అక్కడే తిరుగుతాడు, అక్కడే స్నానాలు చేస్తాడు, వాడు కనపడదు. అంత తేలిగ్గా కనపడిపోతారా? కష్టంలో ఉన్నప్పుడు ఆయనే వేరే రూపంలో వచ్చి దర్శనం ఇచ్చాడు, ఇప్పుడు ఈయన స్వయంగా చూడటానికి వెళ్తే కనపడ్డా. ఆ భగవంతుడు వాసుదేవుడిని అంత తేలిగ్గా చూడలేదు. ఆ మహానుభావుడు వెతుకుతున్నాడు. గృణద్భి పరమం బ్రహ్మ శాస్త్ర చింతాపరైస్తథ పరిచర్యా పరైర్వృద్ధైర్మతి విపరిశోభితం. అక్కడికి వెళ్ళాక ఒక దివ్యమైన ఆశ్రమం కనపడింది. ఆ వెతుకుతూ ఉంటే ఒక తోట, 3 చెట్లు, ఇటొక చెట్టు ఇటొక చెట్టు, ఈ మధ్యలో ఒక చెట్టు ఉన్నాయి. ఈ 3 చెట్ల మధ్యలో విశాలంగా నేలంతా చదును చేయబడి ఉంది. అక్కడ మంచి రమ్యమైన ఆశ్రమం కనపడిందట, అందంగా ఉంది చూడటానికి. అసలే అది భూలోకంలో కైలాసంగా వైకుంఠంగా పరిగణింపబడే దివ్యస్థానం. అక్కడ రమ్యమైన ఆశ్రమం, అక్కడ చాలా మంది మునీశ్వరులు కనిపించారు. ఫలాలతో పుష్పాలతో మహాశోభగా ఉన్న చెట్లు ఉన్నాయట. కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు విరగపూసేసాయి, ఎటు చూచినా పువ్వులే. ఎన్ని పువ్వులు, అసలు చెట్టుకి ఆకు కనపట్లేదు, అన్ని పువ్వులే. మరికొన్ని చెట్లు ఉన్నాయట, ఆ చెట్లకి ఎక్కడ ఆకు కనపడదు, అన్ని పళ్ళే. ఆకులు లేకుండా పువ్వులు పళ్ళే కనిపిస్తున్న చెట్లు కనిపించాయట. అటువంటి వృక్ష సమూహం శోభగా ఉన్నది. అక్కడ కొంతమంది కూర్చున్నారట. ఎలా ఉన్నారు వాళ్ళు? స్వాధ్యాయ జ్ఞాన తత్పరై, వేద జ్ఞానంతో ఉన్నారు. వేద మంత్రాలు చదువుతున్నారు. వేదములలో ఘన జట అని 2 ఉన్నాయి. ఈ 2 వల్లు వేస్తున్నారు కొంతమంది. చెవులుగా చెవులకు సామవేదములు పఠియుచు మౌనేంద్రవర్యులొకట, ఆనందంగా చెవులకు ఆహ్లాదంగా వినసొంపుగా సామవేదం చదువుతున్నారు కొందరు. సంగీతస్వరం ప్రధానమైనది సామవేదం. అటువంటి సామవేదం చదువుతున్నారు కొంతమంది ఋషులు. మరొక పక్కన ఋగ్వేద పారాయణ జరుగుతున్నది. మరొక వైపు యజుర్వేదం, మంత్రశాస్త్రాలు, చేతబడులు, తేలు మంత్రాలు, పావు మంత్రాలు, ఇటువంటి వాటితో కూడిన అధర్వణ వేదాన్ని మరొక పక్కన చింది బింది అస్త్రాయ పట్టు శస్త్రాయ పట్టు అంటూ ఉచ్చరిస్తూ అధర్వణ వేదం వల్లిస్తున్నారు మరికొంతమంది. ఇంకో పక్కన మహర్షులు కొందరు కూర్చుని పురాణాలు చెబుతున్నారు, కొందరు వింటున్నారు, కొందరు చెబుతున్న వారికి పాదసేవ చేస్తున్నారు. మరొక పక్కన కొంతమంది ఆడవాళ్ళు ఈ పురాణాదులు చెప్పేవారికి, వేదాలు వల్లించేవారికి కావలసినటువంటి పదార్థాలన్నీ, పాలు కావాలా, మంచి పిండి వంటలతో భోజనం మధ్యాహ్నానికి ఏర్పాటు చేస్తున్నాం అని చెబుతూ ఏం కావాలో కనుక్కుంటున్నారు. ఇటువంటి వాటితో కోలాహలంగా మనోహరంగా ఆనందంగా కనిపించింది ఆ వనం. చూచాడు ఆయన ఎన్నో శాస్త్రాలు. ఈయన ఒకప్పుడు చదివాడు, మధ్యలో అంటే కాస్త అలవాటు పోయింది. కాని ఈ శాస్త్ర చింత అంటే లోతులు తెలుసుకోవడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే చాలా మంది వింటారు కానీ లోతులు తెలుసుకోకుండా ఏదో వినేసిపోతారు. కథ పట్టించినట్టుగా అధ్యాత్మ విషయాల లోతు మాత్రం కొందరికి పట్టేవో, అక్కడ అటువంటి లోతులు తెలుసుకుంటున్నారట. అటువంటి వాళ్ళని చూచారు మన వేదమాలి. పరిచర్యాపరై, ఇది గొప్ప విషయం. కొంతమంది వెళ్ళి అక్కడ ఉండే ఆ ఋషులకి పురాణం చెప్పడానికి పరిచర్యలు చేస్తున్నారట. ఏం సిగ్గుపడకుండా పరిచర్య చేయడానికి ఆనందపడాలి. కృష్ణుడు కూడా అందరికి భోజనం పెట్టిన తర్వాత ఆ ఇంగిలోకి ఎత్తడానికి ఇష్టపడేవాడు ఆయన. సేవాభావం అంటే ఏమిటని మహానుభావుడు భగవంతుడు ఆయన తాకాడు. అంచేత పరితీర్ చేస్తున్నారు కొంతమంది ముసలాళ్ళకి, పెద్దవాళ్ళకి, పండితులకి. అటువంటి ప్రదేశం చూశాడు. అలా వాళ్ళని చూసి అందరికి నమస్కారం చేసుకుంటున్నారని ఎవరి క్యాసలో వాళ్ళు ఉన్నారంట. ఒక చోట కనిపించేటండి ఒక ఆయన, శిష్యై పరివృతం తత్ర ముని జానంతి సంజ్ఞకం గృణంతం పరమం బ్రహ్మ తేజో రాజు తదర్శక. ఓ మంచి తేజస్యాలి తల 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 మెరిసిపోతున్నాడు. గడ్డం అంతా నరసింది, నరసిన గడ్డం నరసిన మీసం నరసిన రోమ పాండుల శిరం. బాగా తెల్లబడిన గడ్డం, అంతకంటే తెల్లబడిన మీసం, ఓహో అంతకంటే ఇంకొంచెం తెల్లబడిన వెండి జుట్టు. అటువంటి ఆయన ఆ ఋషి నిలబడితే తెల్లని కాంతి ఒక వర్చస్సు వస్తోంది. చుట్టూ శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులకి పురాణ కథలు చెబుతూ మధ్య మధ్యలో పులకించి వాసుదేవ వాసుదేవ అంటున్నాడు. రామ గోవింద భజే వాసుదేవానంద అచ్యుతాసురేశ్వర. రామ గోవింద అచ్యుత సురేశ్వర వాసుదేవ అని ఆయన పలికిస్తూ ఉంటే శిష్యులు కూడా ఆనందంతో తమను తాము మరచి భజన చేస్తున్నారు. ఆ ఋషీశ్వరుడి పేరు జానంతి. జానంతి అని పేరు కలిగిన ఆ మహామునిని పరమధన్యజీవి కనిపించాడు. ఎవరి కోసం వెతికితే ఎవరో కనబడ్డారు. నరనారాయణుల కోసం ఈయన వెతికాడు, జానంతి అనే ముని ఆయన కనిపించాడు. వెంటనే ఈయన ఆ ముఖం కేసి చూశాట. ఆ మహానుభవుడి వాక్కుందిట, అది వాక్క అమృతం. ఎంత తేలిక, ఎంత మధురం, విన్న కొద్ది ఇంకా 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 వినాలి అనిపిస్తోంది. ఈ ఉపన్యాస ధోరణి, ఆయన నామోచ్చారణ విధి, ఆయన కథ చెప్పే క్రమం హృదయం లోపలి గంట చొచ్చుకుపోయి ఆకట్టుకుంది దేవమాలిని, వేదమాలిని. ఆయన ఎలాంటి వాడు ఋషి? శమాది గుణ సంయుక్తం రాగాది రహితం ముని శీర్ణ పర్ణాశనం దృష్ట వేదమాలిర్ననామతం. శమ దమ సద్గుణాలతో కూడాడు ఆయన. ఇంద్రియ నిగ్రహం ఉంది, కోపం రాగం ద్వేషం ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. ఆకలి దప్పిక వీటి యొక్క ఉద్ధృతి లేదు. అస్తమాటు తినడం, అస్తమాటు దాగం ఇలాంటి బాధలు లేవు ఆయనకి. ఎవరి మీద కోపం, ఎవరి మీద ప్రేమ లేవు ఆయనకి. ఇక ఆకులే అన్నంగా తింటున్నట్టండి ఆయన. శీర్ణ పర్ణాశనుడట, రాలిపడిన ఆకులు ఉంటాయి కదా, కొయ్యాడు పోయిగా అవి కూడా, వాటంతటవి రాలి పడిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల్ని తీసుకుని భోజనం చేస్తాడు. ఇంకా అవి తప్ప ఇంకో నియమం లేదా, ఏ చెట్టుని కూడా పుట్టని కూడా బాధ పెట్టడం మహానుభావుడు. అలాంటి రాలిపడిన శిథిలమైన ఆకులు తినే ఆయన్ని చూచాడు వేదమాలి. ఆనందంగా వెళ్ళి పాదాల మీద ఒరిగి నమస్కారం చేశాడు, భక్తితో నమస్కారం చేశాడు, పరిపూర్ణంగా దండం పెట్టాడు. శాస్త్రములు కూడా విని వెంటనే రెండు రకాల నమస్కారం చేస్తాం మనం. ఇప్పుడు వ్రతాలు ఇవన్నీ చెప్పినప్పుడు ఆచరిస్తాం. కొంపదీసి తన స్వార్థం కోసం ఏమైనా చెప్పుకుంటున్నాడు అని అనుమానించి అనుకోండి, ఇంక వాడికి ఇక్కడ శ్రద్ధతో నమస్కారం చేయలేడు. అందుకే శ్రద్ధ ముఖ్యం, మహాశ్రద్ధ, మహాభక్తి. ఎంత భక్తి ఉంటే అంత తొందరగా ఫలితం పొందుతాం. దురదృష్టవశాత్తు కలియుగంలో మానవులు అంత భక్తితో చేయలేకపోతున్నారు ఎక్కువ మంది. అందుకే ఫలితం కూడా అలాగే దొరుకుతుంది. ఈయన అలా కదట, ఇక మర్చిపోయాడు ఆ వాక్కుకి, వశ్యమైపోయాడు, దాసోయం అనుకుంటూ వెళ్ళి పడిపోయాడు. పాదాలకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసేటప్పుడు సిగ్గు, సంబంధం, అభిమానం లేవు. పవిత్రమైన భావంతో దండం పెట్టాడు. అలా పెట్టాలి, కోమాటానికి పెట్టడం కాదు. తస్య జానంతి రాగంత కల్పయామాస చారణం కందమూల ఫలాద్యయిస్తు నారాయణ ధియామునే. వెంటనే ఆ మునీశ్వరుడు ఏం చేశాడో తెలిసిన, ఓహో అతిథి వచ్చాడు, శిష్యులారా ఓ దర్భాసనం పట్టుకురండి. ఆసనాల్లో దర్భాసనం చాలా గొప్పది. వచ్చిన వాడికి దర్భాసనం దానం చేస్తే అది మహత్తరమైన ఫలితం అన్నారు. అందుకని ఈ వచ్చిన వాడికి ఒక దర్భాసనం ఇచ్చాట. అందుకని ముందు ఏం చేశాడు, అర్హమైన ఆసనం ఇచ్చి కూర్చో. ఆదంతా కూడా మహాత్మా కూర్చో. అసలు మహాత్ముడి ఎందుకో తెలుసా, ఇంత దూరం కష్టపడి ఈ మంచు కొండల్లో ఈ బదరీ క్షేత్రానికి వచ్చేవంటిది చూడు నువ్వు పుణ్యాత్ముడి. ఊరికే రారు ఎవరు ఈ బదరీ క్షేత్రానికి రావడం అంటే పుణ్యాత్ముడికి తప్ప నీచులకు వల్ల కాదు, ఈ రాకతోటే నువ్వు పుణ్యాత్ముడు అని అర్థం అయ్యేది. అంచేత ఈ ఆసనం మీద కూర్చో. మేము పెద్ద పెద్ద పిండి వంటలతో భోజనం పెట్టలేము, అడవిలో ఉంటాం కదా. మా దగ్గర నూనెలు, పిండి వంటలు, పూరీలు, నేతులు దొరకవు. ఇదిగో మేము వండుకునేవి కందమూలాలే, వీటినే మా యథాశక్తిగా తింటాం మా వాళ్ళంతా. ఇక మాబోటి వారం కేవలం రాలిన పళ్ళు, రాలిన ఆకులే తింటాం. ఇదిగో నువ్వు కూడా వీటినే సేకరించని కందమూల ఫలాధ్యయిస్తూ కందమూల ఫలాలు ఇచ్చాట. అంటే తవ్వితే వచ్చే దుంపలు ఉంటాయి కొన్ని చిలకడ దుంపలు, అవి ఇవి కందమూల ఫలాలండి. ఏంటండి కందమూలాలు అంటే ఏంటి, కంద తింటారా దొరదు కదా అని. కందము అంటే భూమిలో పుట్టేది అని అర్థం. భూమిలో పుట్టినటువంటి దుంపల్లో తినడానికి పనికి వచ్చేవి ఏవైతే ఉంటాయో వాటిని కందమూలాలు అంటారు. ఈ కందమూలాల్లో ఆనాడు తినడానికి పనికి వచ్చే వాటిలో వేరుశెనగ, వేరుశెనగ కూడా కందమూలమే. ఇచ్చేత అడుగులు భూమిలో ఉంది కనుక చిలకడ దుంప ఇలాంటి వీటిని ఇచ్చాడు. ఫలాలు పళ్ళు అనమాట, రాలిన పళ్ళు కూడా పెట్టాడు. ఎక్కడ చూసినా రేగు పళ్ళే కదా, మరి ఈయన తినచ్చు కదా కోసుకుని. అక్కడికి వెళ్ళాక ఆశ్రమం దగ్గర ఉండే పళ్ళు ఆ ఋషీశ్వరుల కింద రెక్క, అవి వాళ్ళు పెడితే కానీ తినకూడదు. ఐశ్వర మధ్యాహ్నం మనం వెళ్ళి అక్కడ కోసుకుని వేస్తే లేనిపోని పాప. అందుకని వాడు పెడితేనే తిట్టున్నాడు ఆయన. శుభ్రంగా వాడు పెట్టారు. చూడండి ఇక్కడ కూడా పెట్టారంటల నారాయణ ధ్యామునే, నారాయణ సమర్పణంగా భగవంతుడైన హరికి సమర్పిస్తూ ఆయన మీద బుద్ధితో పెట్టాట. కందమూల ఫలాలు పెట్టా తిను అని అక్కడ డామని పుట్ట పెట్ల, నారాయణార్పణ వస్తూ హరి ప్రియత అని హరి సమర్పణగా పెట్టాట. ఎంత గొప్ప బుద్ధి అండి అది. ఇంటికి వచ్చిన వాడికి ఏదైనా ఇచ్చినప్పుడు ఇది హరికి సంతోషం కలుగుతుందని పెడతామో మనం, అందరికి అలా పెడితే ఈ దేశంలో ఎందుకు ఉంటుంది. అర్థాకర్ గారికి ఇస్తున్నాం కాదు అనుకుంటున్నాం, కానీ లోపలుంటే పరమాత్ముడు కానీ ఎవడు అనుకోడే. కానీ ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ కందమూల ఫలాధ్యయిస్తూ నారాయణ ధ్యామునే, ఎంత గొప్పవాడో చూడాలి అన్నమాట. కందమూల ఫలాలు ఇస్తూ నారాయణ భావం చూపిస్తూ వచ్చిన వాడు అతిథి, వాడు విష్ణువు. అభ్యాగత స్వయం విష్ణువు, అభ్యాగతుడు సాక్షాత్తు విష్ణువే అనే భావంతో ఆ పళ్ళు పెట్టాడ. అది ఆద్యం అంటే. ఆ తర్వాత కృతాదిత్య క్రియస్తేన వేదమాలి కృతాంజలి వినయావనతో భూత్వ ప్రోవాచ వదతాంబరు. వేదమాలి ఆయన కూడా, ఆయన ఏదో పెట్టండి తిన్నాను అనుకోకుండా, నారాయణుడు నా కడుపులో ఉన్నవాడు సంతోషించుగానే తిన్నట్ట. ఎదుటివాడు ఎలా అయితే హరి సమర్పణం అన్నాడో ఈయన కూడా హరి సమర్పణమే అనబుద్ధేసింది లోపల వేసుకున్నాడు. అంటే ఇచ్చేవాడు హరికి ఇచ్చానన్నాడు, తినేవాడు కూడా హరే తింటున్నాడు అనుకున్నాడు. ఇంకా తిండి హరి సమర్పణం అయింది. ఆ తర్వాత ఆతిథ్యం అయ్యాక చేతులు జోడించి వినయంగా అడగాలట. అడిగేటప్పుడు కూడా కొంతమంది మహా అహంకారంగా అడుగుతారు, నడుము మెచ్చేసారు, వీరికి ఏమైనా వచ్చా లేదా.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. ఇచ్చం లోకాః సమస్తాః సుఖినో భవంతు.